ఉపవాస తపవాసాల ఉన్మాదం, సాయి ఉపదేశాలతో చెలగాటం. తమ భక్తులకు ఉపస్సుతోనూ తపస్సుతోనూ ఎంతమాత్రం అవసరం లేదన్నారు బాబా. బాబా హితవు పెడచెవిన పెట్టి కఠిన ఉపస్సులకు లంఘించుకున్న ఉపాసని ఎలాంటి అవస్థలకు గురయ్యాడో ఇంత క్రితం తెలుసుకున్నాం. ఇక తపస్సు విషయం. ఇంద్రియ సుఖాల పట్ల వ్యామోహాలతోనూ సాంసారికమైన మమకారాలతోనూ మన మనస్సులు ఎప్పుడూ ప్రాపంచిక విషయాల కోసం తాపత్రయపడుతూ తపిస్తూనే ఉన్నాయి. మనస్సును ఈ ఇంద్రియ విషయాలపై నుండి తప్పించి నిజమైన తిరుగులేని ఆనందం కోసం తపింపజేయడమే నిజమైన తపస్సు. ఈ మళ్లింపు బలవంతంగా కాక వివేకంతో, విచారణతో, సూచనతో చేయవలసి ఉంది. తప శబ్దానికి ఆలోచన అని అర్థం. అలా ఆలోచన వివేకంతో కూడిన నిగ్రహం లేకుండా పల్లబిగువున మనస్సును బలవంతంగా ఇంద్రియ సుఖాల వ్యామోహం మీద నుండి తప్పింప యత్నిస్తే మనస్సు భగవంతుని కోసం తపించడానికి బదులు ఏ ఇంద్రియ భోగాలు నుండి మనను మనం బలవంతంగా నిగ్రహించుకుంటున్నామో ఆ భోగాలు లేకుండా పోయాయే అని అంతరంగం తపిస్తుంటుంది. ఈ ఆంతర్యం ఘర్షణ ఇలా కొనసాగితే అది సాధకుని కొంతకాలానికి క్రమంగా ఆత్మహింసానందము, పరహింసానందము మొదలైన మానసిక వికారాలకు గురి చేస్తుంది. సామాజిక స్థాయిలో ఆ మనోవికారాలే మతాచారాల ముసుగు తొడుక్కొని దేహాన్ని విపరీతమైన కఠిన నియమాలతో బాధ పెట్టుకోవడమే సాధన తపస్సుగా చలామణి అవడం మొదలవుతాయి. ఈనాడు మనం చూస్తున్న ఎన్నో ఆచారాలు, అత్యంత కఠిన నియమాలు పైన పేర్కొన్న మానసిక రుగ్మతల పర్యావసానమే. అయితే శ్రీ సాయిబాబా, శ్రీ రమణ మహర్షి, శ్రీ రామకృష్ణ పరమహంస వంటి పరిపూర్ణ మహాత్ములు కూడా కొన్ని కఠిన నియమాలు పాటించారు కదా, మరి వాటి మాటేమిటి అనే సందేహం కలగవచ్చు. అలా కఠిన నియమాలుగా మనకు కనిపించేవి వారి స్థితిని ప్రతిబింబించే సహజ జీవిత విధానమే తప్ప అవి వారు ప్రయత్నంతో ఆచరించినవి కావు. విషయ సుఖాలకతీతమైన బ్రహ్మానందంలో తెలియాడే వారికి ఆ జీవన విధానం కఠినంగానూ నియమ పాలనగానూ ఎలా ఉండగలదు? వారికి అత్యంత సహజమైన జీవిత ఆచరణ మనకు మాత్రం ఎంతో కఠినంగా తోచడం సహజం. కాశీనాథ్ జీవితం గమనిస్తే పైన వివరించిన విషయం ఇంకా స్పష్టంగా బోధపడుతుంది. దీక్షిత్ మొదలగు భక్తులలాగా కాశీనాథ్ బాబాపై భక్తితో తనకై తాను షిరిడీ వచ్చి స్థిరపడలేదు. కాశీనాథ్కు షిరిడి నివాసం తప్పనిసరి పరిస్థితి, తప్పించుకుందామన్న తప్పని స్థితి. ఒకవైపు మనసేమో ఇంటిపైకి సంసారం వైపు లాగుతున్నది, పోవడానిక బాబా ఆజ్ఞ లేదు. బాబా ఆజ్ఞను అతిక్రమించి వెళితే ఏమవుతుందోననే భయం. పోని షిరిడీలో తన జీవితం ఒడదుడుకులు లేకుండా హాయిగా ఉందా అంటే అదీ లేదు. ఉండడానిక సరైన వస్తి లేదు, స్థానికులతో శత్రుత్వం, సాటి సాయి భక్తుల అసూయ, షిరిడీలోని అల్లరి మూకల ఆగడాలు, తరచూ నానావలి వచ్చి పెట్టే చిత్రహింసలు, క్షీణించిన ఆరోగ్యం, సానుభూతితో తన క్లిష్ట పరిస్థితిని అర్థం చేసుకునే మిత్రులు కరువైన స్థితి, వీటికి తోడు ఊరి బయట శ్మశానానికి దగ్గరలో ఉన్న ఖండోబా ఆలయంలో రాత్రులు ఉండాలంటే భయం. వీటితో షిరిడీలో కాశీనాథ్కు జీవితం దుర్భరంగా తోచసాగింది. ఆ దుర్భరమైన అసహాయ స్థితి వల్ల కాశీనాథ్కు తన మీద, తనకు చుట్టూ ఉన్న వ్యక్తుల మీద తనకు తెలియకుండానే ఒక విధమైన కసి ఏర్పడింది. సానుభూతితో, గౌరవంతో ఎవరైనా తనను సమీపిస్తే ఒక్కోసారి కోపంతో వారి మీద విరుచుకుపడేవాడు, తిట్టేవాడు, వారిపై రాళ్ళు విసిరేవాడు, ఒక్కోసారి తనను తానే చిత్ర విచిత్ర రీతుల్లో హింసించుకునేవాడు, ఒక్కోసారి సమాధిలాగా నిలువెత్తు గొయ్యి తొవ్వి దానిలో పడుకుని తన మీద ముళ్ళకంపను దట్టంగా వేసుకునేవాడు. కాశీనాథ్ విచిత్ర చర్యలు చాలామందికి ఉన్మాదంగా అనిపిస్తే మరికొంతమందికి అవధూత చర్యలుగా, తపస్సుగా తోచేవి. 1913లో కాశీనాథ్ దీర్ఘ ఉపవాసాలతో తనను తాను హింసించుకునే రోజుల్లో ఒకసారి శ్రీ బాబూసాహెబ్ సఖారాం జోగ్ను కాశీనాథ్కు భోజనం పెట్టమని బాబా ఆదేశించారు. జోగుకు కాశీనాథ్ అంటే ఎంతో భక్తి గౌరవాలుండేవి. అయితే తానొక్కడే కాశీనాథ్ జోలికెళ్లడానికి భయపడి భీమాభాయి అనే భక్తురాలని తోడు తీసుకుని ఖండోబా గుడికెళ్లాడు. గుడి తలుపులు తట్టగానే ఎవరక్కడా అని కాశీనాథ్ గద్దిస్తూ కేకేశాడు. నేను సఖారాంని,
బాబా మీకు భోజనం పెట్టమని నన్ను పంపారు
అన్నాడు జోగ్.
అవసరం లేదు, పో ఇక్కడ్నుండి అని కోపంతో లోపల నుండే అరిచాడు కాశీనాథ్.
భీమాభాయి జోక్యం చేసుకుని, తలుపులు తెరవండి, బాపూసాహెబ్ మీకు భోజనం తెచ్చాడు, లేచి భోంచేయండి అని అంటూ తలుపులు గట్టిగా నెట్టింది. తలుపులు తెరుచుకోగానే కాశీనాథ్ పట్టరాని కోపంతో భీమాభాయిని ఎడాపెడా కొట్టాడు. భయంతో జోగు దూరంగా పోయి, సాయిబాబా ఆజ్ఞానుసారం నైవేద్యం తెచ్చాను, మీరు తిని తీరవలసిందే అని అన్నాడు. ఒళ్ళు తెలియని కోపంతో ఉన్న కాశీనాథ్కు బాబా ఆజ్ఞ అని చెబుతున్నా లెక్క చేయలేదు. ఆ భోజనం తీసుకెళ్లి కాకులకు కుక్కలకు పెట్టండి, పోండి అని అరిచాడు. మేం భోజనం తెచ్చింది మీకోసం, అవి కాకులకు కుక్కలకు పెట్టడానికి కాదు అన్నాడు జోగ్. ఆ కాకులకు కుక్కల కంటే నేను భిన్నంగా లేను, వాటికి పెడితే నాకు పెట్టినట్టే అన్నాడు కాశీనాథ్, బహుశా శ్రీ సాయిని అనుకరిస్తూ. అటువంటి మాటలే శ్రీ సాయి నూటి నుండి వచ్చినప్పుడు అవి భక్తులపై అద్భుత ప్రభావం చూపేవి. అంతటి స్థితి లేకుండా ఆ మాటలను అనుకరిస్తే అవి వినేవారికి మెట్ట వేదాంతంగా తోచడం సహజం. సరిగ్గా అదే జరిగింది. కాశీనాథ్ మాటలకు జోగ్, అంత పెద్ద వేదాంతం నాకర్థం కాదు, మీరు తింటారంటే ఈ భోజనం ఇక్కడ పెట్టి వెళ్తాను, లేకపోతే వెనక్కి తీసుకుపోతాను అన్నాడు. ఆ మాటలకు కాశీనాథ్ కోపం పట్టలేక అక్కడ పడి ఉన్న రాయినొకదాన్ని తీసుకుని జోగ్పైకి విసిరాడు. అది జోగ్ భుజానికి తగిలి పెద్ద గాయమయ్యింది. జోగ్ నిగ్రహం కోల్పోయి అక్కడ గుమికూడిన గ్రామస్తులను కాశీనాథ్ను పట్టుకొని కట్టిపడివేయమని కోరాడు. అక్కడుండే జనం కాశీనాథ్పై పడి తాళ్లతో కట్టి జోగి ఇంటి దగ్గర పడేశారు. అక్కడ కొంతసేపు బంధించి తర్వాత అలాగే బాబా వద్దకు ఈడ్చుకొని పోయారు. బాబా జరిగినదంతా విని, అతడు సాధువు, అతన్ని ఏమీ బాధించకండి అని చెప్పి కాశీనాథ్ని బంధవిముక్తిని చేయమన్నారు. జనం కట్లు విప్పగానే కాశీనాథ్తో బాబా ప్రశాంతంగా ఉండాలి, పో గుడికి పో అని ఆదేశించారు. మరోసారి ఇలాగే రహతా వాస్తవ్యుడైన ధౌలుసేట్ కాశీనాథ్ పట్ల భక్తితో నమస్కారం చేసుకోవాలని, నైవేద్యం పెట్టాలని ప్రయత్నించాడు. కాశీనాథ్ ఎంత వారించినా వినలేదు. అయితే ఈసారి కాశీనాథ్ తన కోపాన్ని ధౌలుసేట్ మీద చూపకుండా తన మీద తనే చూపించుకున్నాడు. ధౌలుసేట్ చెప్పు తన చేతికి తీసుకుని ఆ చెప్పుతో తనను తాను 100 సార్లు కొట్టుకున్నాడు. ధౌలుసేట్ మాత్రం భక్తి విశ్వాసాలతో ఆ చెప్పును ఇంటికి తీసుకెళ్లి పూజలో పెట్టుకున్నాడు. శ్రీ సాయిబాబా కాశీనాథ్ గురించి చెప్పిన ప్రశంసావాక్యాల దృష్ట్యా కొంతమంది భక్తులకు కాశీనాథ్ విపరీత ధోరణి, విచిత్ర ప్రవర్తన తపశ్చర్యలో భాగంగా అవధూత చర్యలుగా కనిపించినా నిజానికవి కాశీనాథ్ మనస్సులో పారమార్థిక సాంసారిక లక్ష్యం మధ్య జరుగుతున్న అంతఃఘర్షణకు, పెనుతుపానులా చెలరేగుతున్న హృదయ వేదనకు ప్రతిరూపాలు మాత్రమే. కాశీనాథ్ స్వయంగా చెప్పిన మాటలే ఈ సత్యానికి అద్దం పడుతున్నాయి. కాశీనాథ్ మనసెరిగి అతని విచిత్ర పోకడలకు తగువిధంగా సర్దుకుపోగల అతి కొద్ది మందిలో డాక్టర్ పిల్లే, నర్సోబావాడికి చెందిన ఒక ప్రముఖ జ్యోతిష్కుడు, కాశీనాథ్తో సన్నిహితంగా ఉండగలిగేవారు. ఒకసారి డాక్టర్ పిల్లేతో కాశీనాథ్ తన హృదయాన్ని విప్పి తన బాధనిలా వెళ్ళబోసుకున్నాడు. చూడు డాక్టర్, పోను పోను నా కష్టాలు చెప్పుకోవడానికి కూడా వీలులేనంత దుర్భరంగా తయారవుతున్నాయి. ఒక పశువును కదలడానికి వీలు లేకుండా ఒక గుంజకు కట్టేసి చితక బాధుతూ చిత్రహింసలు పెడుతుంటే ఆ మూగజీవం తన బాధను వెళ్ళబోసుకోలేక ఎలా కుమిలిపోతుందో నా పరిస్థితి కూడా సరిగ్గా అలాగే ఉంది. అదేవిధంగా నర్సోబావాడి జ్యోతిష్కునితో, ఇప్పటి వరకు నా జీవితంలో నేను చవిచూసినవన్నీ కష్టాలు బాధలే, ఇక ముందు కూడా నేను సుఖపడగలనన్న ఆశ లేదు, ఇల్లు వాకిలి కోల్పోయాను, భార్య లేదు, బంధువులకు ఆత్మీయులకు దూరమయ్యాను, చేతిలో చిల్లిగవ్వలేదు, శరీరం తుక్కుతుక్కయింది, ఈ కష్టాలనంతా భరిస్తూ ఇలా జీవత్సవంలా మిగిలి ఉన్నాను, అంతెందుకు, కట్టుకోవడానికి నాకొక మంచి గుడ్డముక్క కూడా లేదు, నా గతమంతా కష్టాలమయమే, ఇక భవిష్యత్తులోనైనా నేను సుఖపడే యోగముందా లేదా అని బీలగా అడిగాడు కాశీనాథ్.